ఇప్పుడు మీకోసం నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. ఈరోజు May 22, 2017 సోమవారం మన దేశం మన రాజ్యం కార్యక్రమాన్ని 2 నెలలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాము. శ్రోతల నుంచి ఫీడ్బ్యాక్ ద్వారా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో నేరుగా లైవ్ లో పాల్గొనదలిచిన శ్రోతలు 1484-364-3471 ద్వారా కానీ, mind.media అనే అకౌంట్ ద్వారా కానీ, స్కైప్ అకౌంట్ ద్వారా కానీ కనెక్ట్ కావచ్చు. ఈ కార్యక్రమం మీద మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలుపుదలిచిన వారు మైండ్ మీడియా వెబ్సైట్ ద్వారా కానీ, ఫేస్బుక్ లేదా ట్విట్టర్ అకౌంట్స్ లో మైండ్ మీడియా అన్న అకౌంట్ ద్వారా కానీ, మన దేశం మన రాజ్యం అన్న పేజ్ ఫేస్బుక్ పేజ్ ద్వారా కానీ, లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ 1943@gmail.com అన్న అకౌంట్ ద్వారా కానీ మీ సలహాలు సూచనలు మాతో పంచుకోవచ్చు. మొన్న శుక్రవారం నాడు అనివార్య కారణాల వల్ల షో కండక్ట్ చేయలేకపోయాము. 19వ తారీఖు శ్రోతలందరూ ఆ రోజు జరిగిన అంతరాయానికి క్షమిస్తారని ఆశిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆన్ ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ట్రీట్మెంట్, దాని పరిణామాలు, ఇక రెండవ విషయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తన వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్న మీద జాతీయవాద దృక్పథంతో విశ్లేషణ, ఈ 3వ వార్తగా నిర్భయ చట్టం తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ నిర్భయ యాక్ట్ వల్ల భారతదేశంలో ఎంత ప్రయోజనం ఉన్నది, దాని తరువాత అటువంటి ఘటనలు జరగకుండా ఆపగలిగామా అన్నటువంటి వాటి మీద విశ్లేషణ కార్యక్రమం. తరువాత తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 1970 మరియు 1995 మధ్య 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్యాక్షన్ భూతం మరలా తిరిగి నిద్రలేస్తోందా, దీనికి కారణం ఏమిటి అన్న దాని మీద విశ్లేషణ. లంచగొండితనం, కరప్షన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ RTA, ఈ రెండు హ్యాండ్ ఇన్ గ్లవ్ గా ఉన్నాయా, లేక కొన్ని కారణాల వల్ల కరప్షన్ RTAలో, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతోందా లేదా తగ్గుముఖం పట్టిందా, అలాగే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం లంచగొండితనం మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది అన్న దాని మీద ఒక చిన్న కేస్ స్టడీ. కాశ్మీర్ మరలా తిరిగి 1948 ఉన్నటువంటి పరిస్థితికి వెళ్ళబోతోందా? పాకిస్తాన్ కాశ్మీర్ ను ఇంటర్నేషనల్ కోర్టుకు తీసుకెళ్లే పన్నాగం పన్నుతోంది అన్న వార్త మీద విశ్లేషణ కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని, సరే వాళ్ళు రాష్ట్రం ఏర్పడింది కాబట్టి కట్టాలి అన్న పరిస్థితిలో తాత్కాలిక రాజధాని, శాశ్వత రాజధాని అనే రెండు ప్రతిపాదనలు చేసుకున్నారు. అన్ని ఉన్న తెలంగాణ మాకు కావాలి అన్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక సెక్రటేరియట్కు ప్రతిపాదనలు ప్రభుత్వం చేస్తోంది. వీటి ఆంతర్యం ఏమిటి? అసలు మనకు కొత్త సెక్రటేరియట్ అవసరమా కాదా అన్న దాని మీద కొంత ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. వాటి విశ్లేషణ కార్యక్రమం ఇవాళ ప్రోగ్రాంలో మనం కండక్ట్ చేద్దాం. మొట్టమొదటగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో భారతదేశానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పాకిస్తాన్ ను కుల్భూషణ్ జాదవ్ యొక్క ఉరిశిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులతో భారతదేశంలో చాలా సంబరాలు జరుపుకున్నారు, బాణసంచా కాల్చారు. ఇదేదో పాకిస్తాన్ మీద మనం గెలిచిపోయామన్న రీతిలో సంబరాలు జరుపుకున్నారు. అదే పద్ధతిలో పాకిస్తాన్ ఇది ఒక పెద్ద సంఘటన కాదు అన్న పద్ధతిలో తన ధోరణిలో తను ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అని ఆలోచిస్తోంది. ఈ సంఘర్షణ మధ్య కొన్ని విషయాల్ని మనం ఇక్కడ విశ్లేషించాలి. ముఖ్యంగా ఈ జడ్జిమెంట్తో భారతదేశం పాకిస్తాన్ యొక్క కుట్రను ప్రపంచ సమాజం ముందు ఎండగట్టగలిగిందే కానీ దీనివల్ల మనకు వచ్చిన గొప్ప విజయము లేకపోతే చెప్పుకోదగ్గ ప్రగతి మనకేమీ లేదండి. ఎస్, హరీష్ సాల్వే గారి ఆర్గ్యుమెంట్స్ యునానిమస్గా ఖచ్చితంగా ఈ కోర్టు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒప్పుకున్నది, ఖచ్చితంగా ఒప్పుకున్నది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఖచ్చితంగా ఒప్పుకున్నది హరీష్ సాల్వే గారి ఆర్గ్యుమెంట్స్. భారతదేశానికి అన్యాయం జరిగింది అని భారతదేశ హక్కులకు భంగం వాటిల్లుతోంది, అన్యాయం జరిగింది కాదండి, భారతదేశపు యొక్క హక్కులకు భంగం వాటిల్లుతోంది అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒప్పుకుంది. అయితే ఈ ఉరితీతను తాత్కాలికంగా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు నిలుపుదల చేయమనే చెప్పింది తప్ప దాని మీద ఇంకా ఆర్గ్యుమెంట్స్ జరగలేదు. ఆర్గ్యుమెంట్స్ జరిగితే పాకిస్తాన్ కనుక కుల్భూషణ్ జాదవ్ను ఒక గూఢచారిగా రుజువు చేయగలిగితే బహుశా మన వాదన నిలబడకపోవచ్చు. ఇప్పుడు నిలబడ్డ వాదన కేవలం ఏమిటి అంటే 16 సార్లు కౌన్సిల్ ఆఫ్ యాక్సెస్ అడిగినా కూడా కుల్భూషణ్ జాదవ్ను కలవడానికి భారత్ అనుమతించలేదు పాకిస్తాన్ అన్న మాట వరకే మనం గెలిచాం. అది వియన్నా కన్వెన్షన్కు అగెనిస్ట్గా ఉన్నది కాబట్టి పాకిస్తాన్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో భారత హక్కులకు భంగం కలిగించింది అన్న తీర్పు మటుకే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వచ్చింది. కాబట్టి ఇది ఏదో కుల్భూషణ్ జాదవ్ మీద అపీల్ అని, ఇక్కడ అయితే అంతా అయిపోయింది అన్నది ఏమి అటువంటి పరిస్థితి ఉండబోదని శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. అయితే ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కు ఒక నెగిటివ్ ఇంపాక్ట్, దాంట్లో అనుమానమే లేదు. ఎలా అనుమానం లేదంటే, ఇంటర్నేషనల్ కోర్టులో ఆల్మోస్ట్ 11 మంది జడ్జిలు ఉన్నారనుకుంటానండి, 11-12 మంది ఏకగ్రీవంగా అందరూ పాకిస్తాన్ యొక్క మిలిటరీ కోర్టు యొక్క విధానాన్ని ఒక విధంగా తప్పు పట్టారు. ఉరిశిక్షను నిలుపుదల చేయమన్నారు. కానీ గతంలో కూడా పాకిస్తాన్ చాలామంది యుద్ధ ఖైదీలకు ఇలా పట్టుబడిన వారికి ఉరిశిక్షలు వేసింది. చాలా ఉరిశిక్షలు ఆ డెత్ రోలో ఉండే అమలు కూడా కాలేదు. కానీ ఆ ఖైదీలందరూ జైల్లోనే వారి అంతిమ శ్వాస వదిలారు. దానికి ఎవరు ఏం చేయలేరు. ఈ కుల్భూషణ్ యాదవ్ కేసులో కూడా అటువంటిది జరుగుతుందేమో అని మేధావులు భయపడుతున్నారు. సరబ్జీత్ సింగ్ కానీ ఇంకా చాలామంది ఖైదీలు. ఇంతలోనే పాకిస్తాన్ గత 2 రోజుల్లో ఇంకొక భారతీయుడిని పట్టుకుని గూఢచర్యం కేసు కింద బుక్ చేశారు. ఈ అన్ని విషయాల్లో ఏమవుతుందంటే, ఈ గూఢచర్యం అనేది ఆల్మోస్ట్ అన్ని దేశాలు చేస్తూ ఉంటాయి. పట్టుపడితే దొంగ, దొరకపోతే దొర. అయితే ఈ ఆ డీటెయిల్స్లో మనం పబ్లిక్గా ఇలా డిస్కస్ చేయాల్సిన విషయాలు కావు. గూఢచర్యం అనేది అన్ని దేశాలు ఇతర దేశాల మీద చేస్తూ ఉంటాయి. కానీ కుల్భూషణ్ యాదవ్ను ఎలా భారతదేశం విడిపించుకొని భారత భూభాగంలోకి తీయగలదు అన్నది ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నే. అది ఎలా సాధిస్తుందో భారతదేశం చూడాలని నేను కూడా చాలా ఆతృతగా ఉన్నాను. ఇక్కడ హుసేన్ ముబారక్ పటేల్ అన్న పాస్పోర్ట్తో అతను అక్కడ ఉన్నారు. సరే, ఇంకొక పాస్పోర్ట్ ఎలా వచ్చింది, ఇది ఫ్యాబ్రికేటెడా, అతను కుల్భూషణ్ యాదవ్ అన్నదానికి కారణం ఏంటి, అతను 2022లో రిటైర్ అవుతున్నాడా, యాక్చువల్గా ఉద్యోగంలో ఉన్న సైనికులు ఎవరిని కూడా ఏ దేశాల్లో గూఢచర్యాలు పంపవు. ఈ గూఢచర్యమా కాదా అన్న డిస్కషన్ని మనం పక్కన పెడితే, భారతదేశానికి ఖచ్చితంగా జ్యౌతపరంగా ఇది ఒక అద్భుతమైన విజయమే, దాంట్లో సందేహం లేదు. కానీ ఇదే అంతిమ విజయమని మనం సంబరాలు చేసుకోవాల్సినంత గొప్ప విషయం కాదు అని మటుకు ఈ మన దేశం మన రాజ్యం తరఫున ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడంతా పాకిస్తాన్ భారతదేశం మీద కయ్యాన్ని కాలు దువ్వుతూ ఇన్ఫిల్ట్రేషన్ జరుపుతూ ఉగ్రమూకల్ని భారతదేశంలోకి చొరబాటుదారులకు ఊతమిస్తూ యుద్ధం జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి గతంలో. కార్గిల్ వారప్పుడు ఇటువంటి సంఘటనలే కొన్ని చోటు చేసుకున్నాయి. సో ఏదైనా ఒక గీతను చిన్నదిగా చేయాలంటే దాని పక్కన పెద్ద గీత గీయండి అనేది నీతి. సో ఆ నీతిలోనే ఇటువంటి సంఘటనలను మరుగున పారేయడానికి ఇంకొక పెద్ద డిస్టర్బెన్స్ను క్రియేట్ చేద్దాం వీరి వ్యూహాలుగా ఉంటాయి సాధారణంగా. సో అటువంటి పన్నాగం కిందనే గత 10 రోజులుగా జమ్మూ కాశ్మీర్లో విపరీతమైన చొరబాటు యత్నాలు, ఉగ్రమూకలకు భారత సైన్యానికి కాల్పులు జరుగుతున్నాయి. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దిస్ కుల్భూషణ్ జాదవ్ కేస్ ఇన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐ థింక్ ఆగస్ట్లో ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తారు. అంతవరకు బహుశా ఇది ఒక డేట్ ఐటెంగానే ఉంటుంది. ఈ లోపల భారతదేశానికి కౌన్సులర్ యాక్సెస్ ఇస్తుందా, భారతదేశ దూత పాకిస్తాన్లో ఉన్న అంబాసిడర్ కానీ మన దూతావాస్ నుంచి కుల్భూషణ్ యాదవ్తో కాన్వర్జేషన్ జరిగితే అసలు జరిగింది ఏమిటి అని మనకు తెలిసే అవకాశం ఉంది. అటువంటి వార్త కోసం వెయిట్ చేద్దాం. ఒక 2 నిమిషాల విరామం తర్వాత నెక్స్ట్ వార్తల్లోకి వెళ్దాం. విల్ జాయిన్ బ్యాక్ ఇన్ మన దేశం మన రాజ్యం ఆఫ్టర్ 2 మినిట్స్ బ్రేక్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నిల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అనంతమైన కాలంలో మొదట కళ్ళు తెరిచి ప్రపంచానికి కళ్ళు తెరిపించిన నాగరికత మనది. ఈ నాగరికతకు ప్రాతిపదిక ధర్మం. ఈ సాంకేతిక యుగంలో కనుమరుగవుతున్న సంప్రదాయాలను మళ్లీ జాగృతం చేయాలన్న అభిలాషతో మీ ముందుకు తెచ్చిందే సంస్కృతి సౌరభం కార్యక్రమం. చక్కటి సూక్తులు, గీతాసారం, భారతీయ విజ్ఞాన శాస్త్రం వంటి విభిన్న అంశాలను చతుర్భాషా పండితులైన శ్రీ చెరుకు రామ్మోహన్ రావు గారు ఇందులో మనకు అందిస్తారు. రండి, మనల్ని మన మూలాల్ని మనం తెలుసుకుందాం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీశ్వరంలో తప్పకుండా వినండి.
నమస్తే, దిస్ ఇస్ రజని. యు ఆర్ నౌ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నిల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుండి రాబోయే 3 రోజులు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా గారు బీజేపీకి జీవసత్వాలు నింపి సమరోన్ముఖుల్ని చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతూ ఉంది. ఇక్కడ బీజేపీ ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది? ఐ థింక్ ద వాయిస్ ఇస్ క్లియర్. డిస్టర్బెన్స్ సునీల్ గారు, ఎనీ డిస్టర్బెన్స్ అరౌండ్? బీజేపీ తెలంగాణ రాష్ట్రంతో దక్షిణ భారతదేశంలో సత్తా చాటడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతోంది. అయితే ఇక్కడ బీజేపీ తన కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో నుంచి తీరతిపల్లి అన్న గ్రామం నుంచి మొదలు పెడుతోంది. మొట్టమొదటి ఎజెండాగా హైదరాబాద్లో మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ MIM పార్టీ 1980వ సంవత్సరం నుంచి అనుకుంటానండి, హైదరాబాద్ కంచుకోటగా మజ్లిస్ పార్టీ చేతిలో హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఆల్మోస్ట్ గత 35-40 సంవత్సరాల నుంచి మజ్లిస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. 1984 నుంచి. సో హైదరాబాద్ పార్లమెంట్ సీట్ మీద కన్ను వేసి దాంతో పాటుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీయే తెరాసకు ప్రత్యామ్నాయము అని రుజువు చేసుకోవాలన్న పంథాలో పార్టీ అగ్రనాయకత్వం పనిచేస్తున్నట్టు సంఘటనల ద్వారా తెలుస్తోంది. దీనికి మీరు ఎంచుకున్న పంథ రాజకీయంగా కరెక్ట్ కావచ్చేమో కానివ్వండి, జాతీయవాద దృక్పథంతో కొన్ని ప్రశ్నలను లేవనెత్తేదిగా ఉన్నది. ఎలా అంటే, ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఈ తీరత్పల్లి అనే విలేజ్లో గుండుగోని మైసయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. ఒక దేశభక్తుణ్ణి, ఒక దేశ సేవకు, ప్రజాసేవకుణ్ణి మావోయిస్టు సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తిని గౌరవించడంలో తప్పులేదు. దీని ద్వారా మావోయిస్టులకు తుపాకీతో రాజ్యం సంపాదించాలని ఆలోచించే కొన్ని వర్గాలకు అది తప్పు అని చెప్పడంలో కూడా తప్పు లేదు. కానీ దానివల్ల దాన్ని ప్రజల్లో రెచ్చగొట్టి ఆ గాయాలను, మానిపోయిన గాయాలను తిరిగి పచ్చివిగా చేసి ఇంకా కొంతమందికి ప్రాణహాని కలిగించే ప్రమాదం ఉందేమో ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ 20 సంవత్సరాల క్రితం ప్రాణాలు కోల్పోయిన ఒక మైసయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించి మావోయిస్టులకు మేము వ్యతిరేకము అని చెప్పాల్సిన అవసరం, దాని ద్వారా మరియు దళితవాడలో సహబంతి భోజనాల ద్వారా ఏ మెసేజ్ మనము ప్రజలకు పంపాలనుకున్నాము అన్న దాని మీద ఖచ్చితంగా కొన్ని సందేహాలు ప్రజలకు వస్తాయండి. ఎందుకంటే ఏదైతే కులాలకు మతాలకు అతీతంగా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ మీద దక్షిణ భారతదేశంలో ఇది హిందూ మరియు అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్ర దీని మీద ఉన్నది, ఆ ముద్ర పోగొట్టుకోవడానికి దళితులతో సహపంక్తి భోజనాలు ఆ ముద్రను చెరపేయవండి. దళితులను సమానంగా చూసే సంఘటనలను, దళితులకు అత్యధిక అవకాశాలు కల్పించే పాలసీలను ప్రవేశపెడితే పార్టీ దళితులకు కానీ వెనుకబడిన తరగతులకు కానీ దగ్గరవుతుంది. కానీ ఒకరోజు సహపంక్తి భోజనాలతో జరుపుకోలేరు. ఇక్కడ ఇంకొకటి మనం గుర్తించాల్సిన విషయం ఉన్నది, ఇవన్నీ జాతీయవాద దృక్పథంతో మాట్లాడుతున్నాను. భారతదేశానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా 100కు 100% ప్రజల మేలును ఆలోచించగలిగిన పార్టీయే జాతీయవాద పార్టీ. సెగ్మెంటేషన్ చేస్తున్న పార్టీలు ఏవి కూడా నేషనలిస్ట్ గా చెప్పుకునే అర్హత వాటికి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఒక పక్క దళితులకు దగ్గర అవుదాము అని చెప్తూ ఇంకొక పక్క ముస్లింస్కు దూరం అవుదాము అన్న సంకేతాలు పంపిస్తున్న పార్టీ, మరి 20% మందిని దగ్గర చేసుకుని 12% మందిని దూరం చేసుకుంటే భారతదేశంలో జాతీయవాద దృక్పథంతో నేషనలిస్టిక్ అజెండా ఉన్న పార్టీ అని చెప్పుకునే ఆలోచన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చేయడానికి ప్రయత్నం చేస్తోందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ను ఎదుర్కోవడంలో తప్పు లేదు. ఒక రాజకీయ పార్టీగా హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేయడంలో ఎటువంటి దోషము లేదు. కానీ నల్గొండ జిల్లాలో అతి ఎక్కువ మంది రజాకార్ల బారిన పడి నష్టపోయిన గ్రామంగా పేరొందిన తీరతపల్లి కుండ్రాంపల్లి విలేజెస్లో ఈ రజాకారులకు వ్యతిరేకంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేయగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని బస్తా పుస్తలు తగిన గ్రామము అని చెప్పుకునే ఈ గుండ్రాంపల్లిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంలో భారతదేశంలో నివసించే మహమ్మదీయులందరికీ పార్టీ ఎటువంటి భరోసానిస్తోంది అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. భారతదేశంలో ఉత్తరాదికి దక్షిణాదికి నిస్పష్టమైన ఆలోచన విధానంలో తేడా ఉన్నది. ఆ తేడా వల్లే 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ 60 సంవత్సరాల చరిత్ర ఉన్న జనసంఘ్ తద్వారా ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ కానీ దక్షిణ దేశంలో ఒక జాతీయ పార్టీగా తమ అస్తిత్వాన్ని గత 50 సంవత్సరాల్లో నిలుపుకోలేకపోయాయి. వాటిని అధిగమించి ప్రాంతీయ పార్టీల మోచేతి కింద నీళ్లు తాగుతూ తమ పబ్బం గడుపుకున్నాయి గత 50 సంవత్సరాల్లో. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏం తలెత్తుందంటే అండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జట్టు కట్టి తెలంగాణలో ఒంటరి పోరాటం చేయాలని ఆలోచిస్తున్న బీజేపీ యొక్క ఆలోచన తప్పు కాకపోవచ్చు. కానీ కాంగ్రెస్ నుంచి మహామహులను రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టుకున్నట్టుగా పార్లమెంటు స్థాయి అభ్యర్థులను బీజేపీలో చేర్చుకుని తెలుగుదేశంతో పోల్ షేరింగ్ విధానంలో సీట్లను ప్రీ అలయన్స్ విధానంలో వెళ్ళి వారిచ్చే 3-4 పార్లమెంటు స్థానాలను పార్టీలో ఉన్న సీనియర్లకు ముట్ట చెప్తారా, వలసల ద్వారా పక్క పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తులకు ముట్ట చెప్తారా, మరి వారందరూ ఖాళీగా ఉంటే పార్టీ యొక్క స్టెబిలిటీ ఏమవుతుంది అన్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ టు సీ హౌ బీజేపీ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ఇట్స్ అ స్టాండ్ విచ్ ఆర్ ఎక్సెంట్రికలీ అవుట్వర్డ్స్, వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ద అదర్ వన్ ఇన్ తెలంగాణ. It is an interesting topic to see. We have to wait and see how it takes a turn. దీనికి తోడుగా రాహుల్ గాంధీ గారు కూడా వచ్చే వారం సంగారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క వైఫల్యాలతో ఒక ఛార్జ్ షీట్ను పబ్లిక్ మీటింగ్లో చెప్పదలుచుకున్నారు. ఒక జాతీయవాద దృక్పథంతో ఇవాళ అమిత్ షా గారు కూడా చెప్పారు, ఇవాళ వాళ్ళకి జరిగింది మేధావుల సభ అండి, ఎవరైనా మేధావులు నిరభ్యంతరంగా వారి ఆలోచనలను మాతో పంచుకోవచ్చు అన్నారు. మైండ్ మీడియా తరఫున భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన యొక్క సెక్యులర్ సూడో సెక్యులరిజాన్ని కాకుండా ట్రూ సెక్యులరిస్టిక్ బిహేవియర్ అండ్ నేషనలిస్టిక్ బిహేవియర్ను ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం ఇవాళ ఉన్నదండి. ఒక పక్క గోహత్య మీద మాట్లాడుతూ బజరంగల్ కార్యకర్తలతో మోడల్ పోలీసింగ్ మీద సంఘటనలు వస్తున్నా, గోరక్షకుల యొక్క ఆగడాలు తారాస్థాయికి చేరుతున్నా, అటువంటి చెదురుముదురు సంఘటనలు పార్టీ యొక్క సిద్ధాంతాలు కాదు అని చెబుతూ కాలం వెళ్ళకొస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈ సమస్యలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పెను సవాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రిలీజియస్ డివైడ్ కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జనతా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మన చేతిలో కత్తి మనమే పెట్టుకొని ఎదుటివాడికి దాన్ని మనలోకి పొడిచే అవకాశాన్ని బీజేపీ ఇచ్చినట్టు అవుతుంది. ఆంధ్ర తెలంగాణలో దగ్గర దగ్గర 12-16% ఓట్లు ముస్లిం ఓటర్లు, 20% దళిత ఇతర మైనారిటీ ఓట్లు, దగ్గర దగ్గర 35% పైన ఈ కేటగిరీ ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతరత్ర లోకల్ పార్టీలకు కానీ ఫ్రీ ప్రేగా దొరికిపోతాయి. అవి వెంటనే భారతీయ జనతా పార్టీ యొక్క అగ్రవర్ణాల పార్టీ అన్న స్టాంపును, ఉత్తర హిందుస్థానం పార్టీ అన్న స్టాంపును, హిందూ మతతత్వ పార్టీ అన్న స్టాంపును, ఈ మూడింటిని వాడుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఇంట్రెస్ట్కు నష్టం కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ముందు ఆ నష్టం జరగకుండా ఆ వర్గాలను తమ విధానాల ద్వారా కలుపుకోబోయే ప్రయత్నాన్ని ఎగ్జిబిట్ చేసిన తరువాత ఈ దక్షిణ దేశ యాత్ర చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నాను. మిగిలిన కార్యక్రమం వెళ్ళే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. విల్ జాయిన్ ఆఫ్టర్ 2 మినిట్స్. స్టే ట్యూన్ ఫర్ మన దేశం మన రాజ్యం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
Listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు వెనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నిల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం ఫ్రమ్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. భారతీయ స్వరం బాగానే ఉంది, మైండ్ మీడియా బాగానే ఉంది, ప్రజల్లో రగిలించాలనుకున్న క్రాంతి బాగానే ఉన్నది, కానీ మన చట్టాలు ఏమాత్రం మనకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. ప్రతి ఒక్కడి మనసులో నిర్భయ ఘటన మీద ఒక ఏహ్య భావము, శత్రువుకు కూడా అటువంటి సంఘటన జరగకూడదు అన్నటువంటి ఆలోచన, అటువంటి దుర్మార్గులను మరణశిక్ష తప్ప ఇంకొక శిక్ష సబబు కాదు అన్నటువంటి ఆలోచన భారతదేశ పౌరులకే కాదు ప్రపంచంలో ఉన్న 600 కోట్ల పైచిలకు ప్రజలందరికీ ఇదే ఆలోచన ఉన్నది. కానీ ఆ చట్టాలు నిర్భయ లాంటి అమాయక మహిళలను, అకృత్యాల నుంచి కాపాడలేకపోతున్నాయి అన్నది నిర్వివాద అంశం. నిర్భయ సంఘటన జరిగిన తర్వాత గత 4 సంవత్సరాలలో యాక్చువల్గా పార్లమెంట్ డిస్కషన్ ని మనం గుర్తు చేసుకుంటే చట్టాలు కఠినాతి కఠినంగా ఉండాలి, స్త్రీని అవమానించిన ఎవరిపైనైనా నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేయాలి అని మనం చట్టాలు చేసుకున్నాం. కానీ ఈ కామాంధుల యొక్క ఆలోచనలను ఈ చట్టాలు ప్రభావితం చేయలేకపోతున్నాయి. పబ్లిక్ గా మరణశిక్ష విధించిన తర్వాత కూడా ఇంకొక దుర్మార్గుడికి, ఇంకొక కీచకుడికి స్త్రీ వంక ఒక దుర్మార్గపు ఆలోచనతో చూడకుండా మన చట్టాలు ఆపలేకపోతున్నాయి. దీనికి సాక్ష్యం 2014 సంవత్సరంలో గ్యాంగ్ రేప్ ఇన్ ఉత్తరప్రదేశ్ బదాయిం. ఊబర్ క్యాబ్ కేస్ ఇన్ గుడ్గావ్ 2014. బిబ్జిఆర్ హై స్కూల్ కేస్ ఇన్ 2014. సిక్స్ ఇయర్ గర్ల్ రేప్ ఇన్ స్కూల్. శివగంగై మైనర్ గర్ల్ రేప్ 15 జూలై. గర్ల్ గ్యాంగ్ రేప్ ఇన్ బీహార్ 15-16. అనదర్ గ్యాంగ్ రేప్ ఇన్ ఢిల్లీ 2017. 16-year-old girl was raped, gang raped in Hyderabad, in Vijayawada, 2017. ఇవి జనబాహుళ్యంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు. ఇవన్నీ కూడా గ్యాంగ్ రేప్సే. ఎవరో ఒక వ్యక్తి ఒక ఇన్సిడెంట్ జరిగింది, వారికి ముందు సంబంధం ఉందా, కక్షలు ఉన్నాయా, ప్రేమ పేరుతో నిరాకరించడం జరిగిందా, ఒక చోట కలిసి పనిచేశారా, ఇటువంటి సంఘటనలన్నీ క్రిమినల్ కేసెస్ కిందికి వస్తే వాటిని లెక్కలోకి తీసుకోలేదండి. ఏమాత్రము పరిచయం లేని వ్యక్తిని ఒక 4-5 కామాంధులు కలిసి గ్యాంగ్ రేప్ జరిపిన సంఘటనలే ఇప్పుడు మనం లిస్టౌట్ చేసినవి. వీటన్నిటిలో ఇంకొక ప్రమాదకరమైన గంటికి ఒకటి మోగుతోందండి. ఇప్పుడు మనం చదివిన 8 సంఘటనలలో 3 సంఘటనలు మైనర్ బాలికలకు సంబంధించి, 6 వయసున్న పిల్లల నుంచి 16 లోపున్న పిల్లల వరకు వారి మీద జరిగిన సంఘటనలో పై 7 కేసుల్లో 3 సంఘటనలు ఉన్నాయి. ఇక స్కూల్ టీచర్స్ స్కూల్స్ లో చేస్తున్న అకృత్యాలకైతే అంతు లేదు, 90% సంఘటనలు బయటికి రావట్లేదు. ఇక సాంప్రదాయం ముసుగులో బంధువులు చేస్తున్న అకృత్యాలైతే వాటికి లెక్కే లేదు. ఏ స్వామీజీల విషయంలో చేస్తున్న అకృత్యాలకు బయటపడినప్పుడు వాటి గురించి చర్చ జరుగుతోంది. ఉదాహరణగా కేరళలో జరిగిన ఒక సంఘటన 2-3 రోజుల నుంచి హాట్ టాపిక్ గా న్యూస్ ఐటమ్స్ లో ఉంది. సన్యాసాశ్రమంలో ఉన్న స్వామీజీ తన దగ్గరకు వచ్చిన భక్తుల్లో ఒక స్త్రీని ఎక్స్ప్లాయిట్ చేస్తే ఆ స్త్రీ ఆ స్వామీజీ మర్మావయవాలను కోసి పారేసింది. ఆసుపత్రిలో చేరిన స్వామీజీ తనకు తానే శిక్ష వేసుకున్నాను అని కేసు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సంఘటన వార్తల్లో మనం చూస్తున్నాం. 2 ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఒక 16 యువతి ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ అమ్మాయికి ఫుల్ గా మద్యం తాగించి దారిలో వదిలిపెడితే ఇంకొక 3 వ్యక్తులు తిరిగి ఆ అమ్మాయిని మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లి ఒక ఇంటికి తీసుకెళ్లి 5 యువకులు అక్కడ ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. మోటార్ సైకిల్ ఆధారంగా 2 రోజుల్లో విజయవాడ పోలీసులు 5 యువకులను అరెస్ట్ చేశారు. ఈ యువకులందరూ వారి వయసులు అయితే బయటపెట్టలేదు, కానీ వారి మొహాలు చూస్తే మటుకు 15-20 మధ్యలో ఉన్నవారే. ఈ నిర్భయ చట్టం వీరిని ఎంతవరకు భయపెడుతోంది? ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఏ చట్టం వీళ్ళకు డిటరెంట్ గా పనిచేస్తోంది అన్న ప్రశ్నకు పోలీసుల దగ్గర కానీ పార్లమెంటేరియన్స్ దగ్గర కానీ సమాధానం లేదు. నా ఒపీనియన్ లో అండి, 40 మన విద్యా విధానంలో ఒక మారల్ ఎడ్యుకేషన్ అనే కంపల్సరీ సబ్జెక్ట్ మనకు ఉండేది. ఆ మారల్ ఎడ్యుకేషన్ అంతకంటే ముందు ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చేవారు. తర్వాత విద్యాలయాల్లో దాన్ని పంచేవారు. అయితే ఈ గ్లోబలైజేషన్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఒక రిలీజన్ యొక్క మారల్ను ఇంకో రిలీజన్కు చెప్పరాదు అన్న సెక్యులర్ ఆలోచనతో స్కూల్స్లో ఏ మారల్ను బోధించడం మానేశారంటే దాని పర్యవసానమే ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలని ఇవాళ మేధావివర్గం పరిపూర్ణంగా విశ్వసిస్తోంది. అయితే ఒక తప్పు ఏమి జరిగిందంటే ఏ మతం కానీ ఏ కులం కానీ ఏ కల్ట్ కానీ దుర్మార్గాన్ని బోధించదు అన్న సూక్ష్మ సత్యాన్ని పాలకులు మర్చిపోయి మారల్ ఎడ్యుకేషన్కు మతం రంగు పోసి మారల్ ఎడ్యుకేషన్కి కులం రంగు పోసి జాతీయత పోసి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అని ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అని రిలీజియస్ ఎడ్యుకేషన్ అని హిందూ ఎడ్యుకేషన్ అని ఈ మారల్ సైన్స్ ఆర్ మారల్ ఇన్స్ట్రక్షన్ అనే సబ్జెక్ట్నే మన విద్యా విధానం నుంచి తీసేశారు. సరే, ఇంట్లో తల్లిదండ్రులకు ఇప్పుడున్న ప్రస్తుత తల్లిదండ్రులు గత 20 సంవత్సరాల క్రితం పిల్లలు కాబట్టి వారికే ఆ ఎడ్యుకేషన్ లేకపోతే వీరికి ఏమి ఇస్తారు అన్న దాంట్లో అది రాకెట్ సైన్స్ కాదు. ఇక రాబోయే సమాజం అన్న విషయం మటుకు ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఇటువంటి ఆలోచనలతో సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నాము అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. వీటికి తోడు మితిమీరిన అశ్లీలత టీవీ మరియు సినిమా మాధ్యమాల ద్వారా సమాజాన్ని మరింత పాడు చేస్తోంది అన్న దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. వీటికి తోడు రాజకీయ నాయకుల పరస్పర వైరుధ్యమైన ఆలోచనలు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మగపిల్లలు అప్పుడప్పుడు తప్పు చేస్తుంటారు అని చెప్పి దాని మీద ఎంత గందరగోళమైందో మనకందరికీ తెలుసు. ఇంకొక వ్యక్తి స్త్రీల వేష వస్త్రధారణ మీద వారు అలాంటి వస్త్రాలు వేసుకుంటే వీరు ఇలా మాట్లాడతారు అన్న దాని మీద ఎలాంటి చర్చ జరిగిందో మనందరికీ తెలుసు. ఎవరి స్వాతంత్రాన్ని వారికి ఇస్తూ రాయలవారి రాజ్యంలో రత్నాలను రాసులుగా పోసి తాళం కూడా లేకుండా రాత్రిపూట బయటే వదిలిపెట్టేవారు, దొంగతనం అనేది జరిగేది కాదు అనే ఆలోచన మనం పుస్తకాల్లో చదివినప్పుడు ఆ రోజు ధనరాశులు కనపడుతున్నా వాటిని తస్కరించకుండా ఉండే ఆలోచన మనుషుల్లో ఎలా వచ్చింది అని ఆలోచిస్తే, ఒకటి అత్యంత కఠినమైన శిక్షలు ధర్మబద్ధంగా తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు అన్నటువంటి భరోసాతో రాజ్యపాలన ఉండేది అన్నది ఒక ఎత్తు అయితే, రెండవది అన్యాయంగా ఇతరుల సొమ్ము నేను ఆశించకూడదు అన్నటువంటి మంచి ఆలోచన ప్రతి పౌరుడిలో సెల్ఫ్ కంట్రోల్డ్ స్టేట్లో ఉండేది. ఈ రెండు ఆలోచనల వల్ల ఆ రోజు సమాజంలో అటువంటి విధానము, అటువంటి సెక్యూరిటీ, అటువంటి పద్ధతులు ఉండేవి. మరి ఈరోజు విధానం చూస్తే ఎటువంటి తప్పు చేసినా నేను కానీ నా వాడు కానీ నా కులం వాడు కానీ నా ఊరు వాడు కానీ ఒక ఉన్నత పదవిలో ఉంటే నాకేమీ శిక్ష పడదు, నేను బయటికి వస్తాను అన్నటువంటి దురహంకారంతో కూడిన ధీమా, నేను ఏదనుకుంటే అది చేయడంలోనే నా గొప్పతనం ఉంది, నాకు కిక్కుంది, ఏదైనా పని అందరూ చేసినట్టు కాకుండా వేరే రకంగా చేయకపోతే నాకు కిక్కు లేదు అన్నటువంటి ఆలోచనలు పుట్టించే మాస్ కమ్యూనికేషన్ మీడియా స్వార్థపూరితంగా నేను నాది తప్ప ఇతరులు ఎవరైనా నాకు అనవసరం, వాడెటుపోయినా నాకు పట్టదు అన్నటువంటి స్వార్థపూరితమైన పాలన పోషణ, వీటన్నిటి తర్వాత తప్పు చేసిన వాడు నా చేతికి దొరికితే ఈరోజు నాకు భాగ్యలక్ష్మి లాటరీ దొరికిందని ఆలోచించే ప్రభుత్వ వ్యవస్థలు, వీటన్నిటి కారణంగా నాకు తెలిసి ఇటువంటి నిర్భయ ఘటనలు జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఇంకా జరుగుతాయి. సమాజం మేల్కొనకపోతే ఇటువంటి పాపపు ఆలోచనతో దీన్ని ప్రక్షాళన కూడా చేయలేనటువంటి స్థాయికి సమాజం పోయే ప్రమాదం ఉంది అని ఘంటాపథంగా చెప్పగలం. సో స్త్రీకి రక్షణ ఇవ్వడమే కాదు, మనుషుల ఆలోచన విధానాన్ని మార్చగలిగే విద్యా వ్యవస్థ, చైల్డ్హుడ్ నుంచే పిల్లల ఆలోచన విధానాన్ని కట్టడి చేయగల ఒక సాంప్రదాయాన్ని ఇవాళ సమాజంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం, నేటి మాతృమూర్తుల దగ్గర ఈ వ్యవస్థ మొదలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని మైండ్ మీడియా ద్వారా నేటి యువ సమాజానికి ఒక అపీల్గా నేను చెప్తూ, ఇవాళ్ళ నీవు నిద్ర మేల్కొనకపోతే రేపు నీ అత్యంత సన్నిహితుడే ఇటువంటి దుర్ఘటన బారిన పడే ప్రమాదం ఉన్నది అని హెచ్చరిస్తున్నాను. ఇక మిగిలిన విషయాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విరామం తీసుకుని 2 నిమిషాల్లో షో తిరిగి కంటిన్యూ చేద్దాం. వి విల్ జాయిన్ బ్యాక్ ఇన్ 2 మినిట్స్. మన దేశం మన రాజ్యం, స్టే ట్యూన్డ్. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నిల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఈ కార్యక్రమంలో నిర్భయ చట్టం తర్వాత అటువంటి సంఘటనలకు ఎంతవరకు కళ్ళెం పడింది అన్న దాని మీద చిన్న విశ్లేషణ కార్యక్రమం జరుపుకున్నా. ఇప్పుడు నేరచరితమైన రాజకీయాలకు తిరిగి ఆహ్వానం పలుకుతున్నారా ఆంధ్రప్రదేశ్లో అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఫ్యాక్షన్ భూతం మళ్ళీ నిద్రలేచిందా అన్నటువంటి అనుమానం తలెత్తుతోంది. గత వారం రోజుల్లో రెండు సంఘటనలు, రైవల్ టీడీపీ గ్రూప్స్ క్లాష్, టూ పీపుల్ ఫ్రమ్ వన్ గ్రూప్ కిల్డ్, ఇద్దరు వ్యక్తులు లీడర్స్ ఒకళ్ళనొకళ్ళు ఒకరి మీద ఒకరు నింద నేర ఆరోపణ జరుపుకుంటున్నారు. ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నవారు. ఇంకొక సంఘటన, కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలో వైఎస్ఆర్సీపీ యొక్క లీడర్ను, అతని యొక్క అనుచరుడితో సహా కలిపి, సాంబశివుడు అని తన అనుచరుణ్ణి కలిపి నారాయణ రెడ్డి గారిని, చెరుకులపాడు నారాయణ రెడ్డి గారిని, వారి అనుచరుడు సాంబశివుడు గారిని అతి క్రూరంగా హత్య చేశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు మూడు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ హత్య కావించబడిన, మరణించిన వ్యక్తులందరూ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేదా వారి అనుచరులు. రెండవ ఆలోచన, వీరందరికీ కూడా, ఈ హత్య గావించబడిన వ్యక్తులందరికీ కూడా పబ్లిక్ డొమైన్లో ఏదో ఒక వ్యాపారాలు నిర్వహిస్తున్నవారు. పబ్లిక్ డొమైన్ వ్యాపారాలు అంటే అండి ప్రైవేట్ వ్యాపారాలు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలతో కూడిన వ్యాపారాలు, ముఖ్యంగా కాంట్రాక్టులు కానీ లేదా బిల్డింగ్స్ కట్టడం కానీ లేకపోతే మైనింగ్ కాంట్రాక్టులు కానీ, ఇటువంటివి ఏవో ఒక లావాదేవీలు జరుపుతున్న వారు కానీ వారి అనుచరులు కానీ. ఇక మూడవది చూస్తే, వీరందరికీ కూడా ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒకడ రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు. ఈ మూడు కారణాలను నిశితంగా పరిశీలిస్తే 40 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్యాక్షన్ యొక్క వృత్తి ప్రవృత్తికి నేడు ఇది తిరిగి నిద్రలేస్తున్న వృత్తి ప్రవృత్తికి చాలా తేడాలు ఉన్నాయి. ఇది మరింత ప్రమాదకరమైనది. ఎలా అంటే అండి, మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర మరియు రాయలసీమ ఏరియాల్లో ఒక సమయంలో ఈ హత్యలు కామన్గా జరుగుతూ ఉండేవి. ప్రత్యర్థులు వంశపారంపర్యంగా కక్షలు వాటిని పెంచి పెంపొందించే వర్గాలు ఇవి సర్వసాధారణమై ఏ స్థాయికి వెళ్ళాయంటే మీడియా మాస్ కమ్యూనికేషన్ మాధ్యమాలైన సినిమాలో ఇతివృత్తాలుగా మారేంతగా ఫ్యాక్షనిజం ప్రభావితమైంది. సినిమా కథలు వచ్చేవి ఈ కుటుంబ కక్షల కారణంగా ఒక సినిమా కథ ఇతివృత్తం 3 గంటల ఇతివృత్తాన్ని దర్శక నిర్మాతలు నడిపే వారడబ్బు సంపాదించేవారు. తండ్రి తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, ఇలా కుటుంబాల బారిన కక్షల్ని పెంచుకునేవారు. ఒకప్పటి చరిత్ర అది. దానికి ఇంకా అప్పటికి రాజకీయం రంగు కలవలేదు. ఆ హత్యలు కూడా ఈ గొరిల్లా వార్ఫేర్ లాగానే దారి కాచి కత్తులతో కొడవళ్లతో నరుక్కునేటువంటి స్థాయిలో గత చరిత్ర ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆ చరిత్ర దూరంకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చంపాల్సిన అవసరం లేకుండా బాంబులతో చంపుకునే చరిత్రకు ఈ రాయలసీమ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఏరియాల్లో ఆ సంస్కృతి మొదలైంది. కొన్నాళ్ళ తర్వాత ప్రైవేటు సైన్యాన్ని నియమించుకుని తుపాకులు పట్టుకొని తిరిగే సంస్కృతి మనం చూసాం. జీపుల మీద మనుషులు తుపాకులు పట్టుకొని గుంపులు గుంపులుగా వెళ్తున్న సంస్కృతిని కూడా ఈ ప్రాంతాల్లో సుపరిచితమే. ఎలాగైతే ఈ వ్యవస్థకు ఈ తుపాకుల సంస్కృతి కూడిన తరువాత కాస్త రాజకీయ రంగు అంటడం మొదలుపెట్టింది. రాజకీయ రంగు అంటడం మొదలుపెట్టి ఒకరు ఒక పార్టీలో ఉంటే ప్రత్యర్థులు ఖచ్చితంగా ఇంకొక పార్టీలో ఉండేటువంటి వ్యవస్థ తయారైపోయింది. వారు ఈ పార్టీలో ఉంటే వీరు ఇంకో పార్టీలోనే ఉండాలి కానీ దీంట్లో కలవలేరు అన్నంత స్థాయిగా ఈ వర్గ వైషమ్యాలు ఈ ఆంధ్రప్రదేశ్లో తారస్థాయికి చేరాయి. సరే, ఏ కారణం చేతనైతే ఏమి ఈ వర్గ వైషమ్యాలన్నింటినీ ఈ ముఖ్యంగా 2000 సంవత్సరం ఆ తర్వాత ఈ ఫ్యాక్షనిజం పై ఉక్కుపాదం మోపి ప్రభుత్వాలు వీటిని ఆల్మోస్ట్ క్లోజర్కు తీసుకొచ్చాయి, నలిఫై అయిందనే చెప్పవచ్చు. 1-2 చెదురుముదురు సంఘటనలు తప్ప రాజకీయ హత్యలుగా ముఖ్యంగా మనము విశ్లేషించదలుచుకుంటే 2003-04 ఆ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో కొన్ని జరిగాయి. తెలంగాణ ఏరియాలో కొన్ని జరిగాయి. ఇలా చెదురుముదురు సంఘటనలే తప్ప ఈ ఫ్యాక్షన్ సంస్కృతి అనేది ఆల్మోస్ట్ స్వస్తి పలకడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ వరుస సంఘటనలు ఒక పెద్ద ప్రశ్ననే లేవనెత్తుతున్నాయండి. ఎలాగంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఫ్యాక్షన్ ఘటనలు రాజకీయం, డబ్బు, వ్యాపారం, కక్ష, ఈ 5 కాంపోనెంట్స్ దీంట్లో కలిసాయి. ఇంతకుముందు వర్గ కుటుంబ కక్షలు సుప్రీమసీ చూపించుకోవడానికి, తమ పౌరుషాన్ని పెంపొందించుకోవడానికి, తమ వర్గాన్ని పైన నిలబెట్టడానికి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చరిత్ర చెబుతోంది. కానీ ఇవాళ ఈ సంఘటనలన్నిటి వెనుక కొన్నిటి వెనుక చీకటి వ్యాపారాలు, కొన్నిటి వెనుక ప్రత్యర్థులను దెబ్బ కొట్టాలి అన్నటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు, ఇవి ముఖ్యంగా కనపడుతున్నాయి. వీటితో పాటు ఈ వేట కొడవళ్లతో కత్తులతో నరికే సంస్కృతి తిరిగి ప్రారంభమైనట్టుగా ఇక్కడ కనపడుతుంది. అన్నిటికంటే ప్రమాదకరమైన సంఘటన అంటే ఇప్పుడు ఈ రాజకీయ ప్రత్యర్థులందరూ ఒక గూటి కిందికి చేరి అక్కడే ఘర్షణ పడుతున్న దాఖలాలు కూడా మనకు కనపడుతున్నాయి. ఇంతకు ముందు ప్రభుత్వము ప్రతిపక్షము వీరి దగ్గర కొంతమంది వాడి దగ్గర కొంతమంది ఉండేవారు. సో నేరారోపణ కానీ నిందారోపణ కానీ ఈజీగా ఉండేది. ఇప్పుడు సమస్య ఈ ప్రత్యర్థులు అందరూ రెండు పార్టీలు ఒక పక్క ఉండి ఘర్షణలు వైషమ్యాలు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. సో ఇవి ఎక్కడికి వెళ్తాయి, వీటిని ఎలా ట్యాకిల్ చేయాలి అన్నది భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద ప్రశ్నగా మారబోతోంది. అందుకంటే ముఖ్యంగా రాబో తరాలకు ఇప్పటి సీనియర్ లీడర్స్ కొద్దో గొప్ప మంచో చెడో ఇవాళ్ళ సీనియర్ రాజకీయ నాయకులకు కొంత అనుభవము ఆలోచన ఉన్నాయి. ఎలాగైతే ఏ మనిషి ఆరోగ్యరీత్యా వయసు రీత్యా శాశ్వతం కాడో అలాగే ఈ సీనియర్స్ యొక్క స్లోగా వారి అనుభవాన్ని వారి శక్తి సామర్థ్యాలని రాష్ట్ర ప్రగతికి శ్రేయస్సుకు ఉపయోగించలేని పరిస్థితి ఆరోగ్యరీత్యా కానీ జీవిత సత్యం రీత్యా కాలం రీత్యా కానీ వారి అనుభవం మనకు లేకపోతే నేటి సెకండ్ జనరేషన్లో ఉన్న రాజకీయ నాయకులు వీటిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలరా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే అండి, రీసెంట్గా ఒక చిన్న స్టడీ మేము కండక్ట్ చేస్తే 545 పైచిలుకు రాజ్యాలు విలీనమై భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడితే ఇవాళ దగ్గర దగ్గర 549 లోక్సభ స్థానాలు 300 జిలుపు రాజ్యసభ స్థానాలు ఇక ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ శాసనసభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలు ఉన్న చోట అన్నిటినీ మనం పరిశీలిస్తే ఆ రాచరికపు సంస్థానాల యొక్క వారసులు కానీ ఆ సంస్థానాల్లో ఆ రాచరిక వ్యవస్థలో ఏదో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ 70% మంది వాళ్ళ పాలనా వ్యవస్థలో భారత రాజ్యాంగంలో వివిధ పదవులను అనుభవిస్తూ పార్టీలకు అతీతంగా ఉన్నారు. సో రాజరికం పోయిందే కానీ ప్రజాస్వామ్యం రాలేదు. ఆ రాజకీయ వ్యవస్థ రూపాంతరం చెంది వారి పాలనలోనే దేశం ఇంకా ఉన్నదా అనిపిస్తోంది. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ ఫ్యాక్షన్ భూతం మళ్ళీ నిద్రలేస్తే దాన్ని ట్యాకిల్ చేయడానికి కావలసిన మేధో సంపత్తి అనుభవము నేటి రాజకీయ నాయకులకు భావితరాల్లో రాజ్య పాలన చేయాలనుకుంటున్న ఈ సోకాల్డ్ నయా లీడర్లకు ఉన్నదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక చిన్న విరామం తీసుకుని మిగిలిన ఐటమ్స్లోకి వెళ్దామండి. వి విల్ జాయిన్ బ్యాక్ ఇన్ 2 మినిట్స్. స్టే ట్యూన్ ఫర్ మన దేశం మన రాజ్యం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నిల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం. May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
You are listening to Mind Media, the voice of India.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
The Voice of India.
जिंदगी में दिन का रात में ढल जाना और रात का सुबह में पिघल जाना जितनी आम बात है, उतनी ही आम खुशियां और गम, जीत और हार है. पर जिंदगी को तो आगे बढ़ना ही है. लाइफ शुड गो ऑन. इसीलिए मैं आपकी आरजे शाज आ रही हूँ लेके छोटी बड़ी खुशियां और गम, जीत और हार, लोगों और रिश्तों की बातें हर रविवार सुबह 9 से 9:30 बजे तक, यानी एवरी संडे मॉर्निंग 9 AM to 9:30 AM IST और US में दोपहर 2 से 2:30 बजे तक, यानी 2 to 2:30 PM. सुनना मत भूलिएगा जिंदगी में ज़ारा, लाइफ गोस ऑन, आपकी आरजे शाज के साथ. खुल के करिए अपने दिल की बात.
नमस्कार अंडी, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. కరప్షన్ అండ్ ఆర్టీఏ Road Transport Authorities, Hyderabad. A small case study by collection of some news items. Mukhyanga ivvala headlines lo unna vartha ante idi. Any problems in it? Mukhyanga ivvala headlines lo unna vartha. Nagaramloni Tirumalagiri RTO adhikarini స్వాతి గౌడ్ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ రింగ్ రోడ్లో ఓ లారీ డ్రైవర్ను బౌన్సర్లతో కొట్టించిన వైనంతో ఆమెపై అధికారులు సీరియస్ అయ్యారు. సాగర్ రింగ్ రోడ్లో ఆమె ఎందుకు తనిఖీలు చేయాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు. అసలు ఆర్టీఓ అధికారినికి బౌన్సర్లు ఎందుకు విషయంపైన ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పరిధి దాటి స్వాతి గౌడ్ వ్యవహరించిందని, అక్రమ వసూళ్లకు పాల్పడిందని ఉన్నతాధికారులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. దాడికి పాల్పడిన వారిలో ఒకడు ఆమె సోదరుడు కాగా మరొకరు బయట వ్యక్తిని అధికారులు గుర్తించారు. సరే, ఈ సంఘటన అంతా పక్కన పెడితే అండి, ఆర్టీఓ అధికారులకు బౌన్సర్లు ఉంచుకొని వారు తనిఖీలు చేస్తారన్న సంగతి గత 40 సంవత్సరాల్లో అధికారులకు తెలియలేదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎంబీఐ ఇన్స్పెక్టర్ ఆర్టీఓగా పదోన్నతి పొందుతారు, ఆర్టీఓలు డిప్యూటీ కమిషనర్లుగా, జాయింట్ కమిషనర్లుగా, కమిషనర్లుగా తదితర పోస్టులకు ప్రమోషన్లు పొందుతారు. కింది వారి పైకి, పై వారి పైకి, పై వారి ఇంకా పైకి. ఇది ప్రభుత్వ వ్యవస్థ. బస్సులో కానీ, కారులో కానీ, మోటార్ సైకిల్లో కానీ, లారీలో కానీ, ఏ వాహనం పైన ప్రయాణించిన వ్యక్తి అయినా రోడ్డు మీద ప్రయాణం చేస్తే ప్రతి జిల్లా జిల్లాకు మధ్యలో టైం కాని టైంలో ఒక పక్కన ఒక ఎంబీఐ కానీ ఆర్టీఓ కానీ కారు ఆపుకొని ఆ కారులో కూర్చొని చాలామంది అనుయాయులతో టార్చ్ లైట్స్ వేస్తూ లారీలను వెళ్తున్న వాహనాలను ఆపి పక్కకు తీసి వారి పేపర్స్ చెక్ చేసి వారిని వదలడమో కేసు రాయడమో లంచం తీసుకోవడమో ఈ ప్రక్రియ చూడని వ్యక్తి నాకు తెలిసి భారతదేశంలో ఉండరు. ఒక మోటార్ బైకిల్ ఇన్స్పెక్టర్తో పాటు కనీసం 5 నుంచి 10 మంది బౌన్సర్లు, దృఢకాయులు, సివిల్ డ్రెస్లో, పోలీస్ డ్రెస్ కూడా లేకుండా వారి కలెక్షన్ ఏజెంట్స్గా ఎటువంటి అరాచకాలు, అకృత్యాలు చేస్తారు, లంచగొండితనాన్ని ఎలా పెంచుతున్నారు అన్నదానికి భారతదేశంలో ఎవరిని తీసుకున్నా వారే సాక్ష్యమవుతారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఇటువంటి సన్నివేశాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూసి ఉంటాడు, అనుభవించి ఉంటాడు. ఇది సత్యం. మరి బౌన్సర్లు ఎందుకున్నారు అని అధికారులు దృష్టి సారించాల్సినంత ఆశ్చర్యకరమైన సంఘటన ఇది కాదు. అయితే ఇంకొకటి కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉందండి. అందరూ ఆఫీసర్స్ కరప్ట్ కాదు. ఎవరో కొంతమంది కరప్ట్ ఉంటారు. దానికి తోడు ఒక చిన్న సంఘటనను నేను ఇవాళే ఇదే హైదరాబాద్ టీవీలో ప్రత్యక్షంగా చూశాను. చాలా మంది డ్రైవ్ టెస్ట్కి వస్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు, లైసెన్స్ తీసుకుంటు పరీక్ష పాస్ అయిన వాళ్ళకు లైసెన్స్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ నాకు లంచం ఇవ్వను కానీ, కమిషన్ ఇవ్వను కానీ, లేకపోతే అండర్ ద టేబుల్ నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి, ఇది పాస్ చేయను అని కానీ సంఘటనలు అక్కడ జరగట్లేదు. చాలామంది వ్యక్తులు ఇండిపెండెంట్గా వచ్చి డ్రైవ్ టెస్ట్ ఇచ్చేసి వెహికల్ నడిపి లైసెన్స్ పాస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిన వ్యక్తుల్ని చాలామందిని నేను ఇవాళ చూశాను. అయితే మరి లంచగొండితనం ఆర్టీఏలో లేదా అంటే దానికి కూడా నా దగ్గర నుంచి నెగిటివ్ ఆన్సర్ వస్తుంది, ఉంది అనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటి, అసలు లంచం ఎవరిస్తున్నారు అన్న విషయానికి వస్తే మన దగ్గర లోపం ఉన్నవాడు మనమే లంచాన్ని ఆఫర్ చేస్తున్నాము. చిన్న ఉదాహరణకు డ్రైవ్ టెస్ట్లో ఒక లేడీ వెహికల్ను సరిగా నడపలేకపోయింది. ఆ ఇన్స్పెక్టర్ గారు వెంటనే మీరు టెస్ట్ ఫెయిల్ అయ్యారండి, నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ టెస్ట్ ఇవ్వండి అని ఆ లేడీ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. నాకు నెక్స్ట్ వీక్ లీవ్ దొరకదు, ఇవాళ లీవ్ తీసుకొని వచ్చాను, నాకు కష్టమవుతుంది, అక్కడ ఏదో రాయటం వచ్చినందుకు నేను ఇలా చేశాను, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలుపెట్టి తర్వాత ఆ వ్యక్తికి ఏ సెటిల్మెంట్ జరిగిందో తనకు లైసెన్స్ ఇచ్చి టెస్ట్ పాస్ అయిపోయింది. సో ఇప్పుడు లంచం తీసుకున్న అధికారిది తప్ప లంచం కోసం ప్రేరేపించిన, తప్పు చేసిన పౌరుడికి తప్ప అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. సరే ఇక్కడ తప్పు ఎవరికి జరిగినా ఒక డ్రైవింగ్ రాని వ్యక్తి లైసెన్స్ తీసుకుని వెహికల్ని రోడ్డు మీద యాక్సలరేట్ చేస్తే ఎంతమంది ప్రాణాలు హరిస్తాడు, అసలు ముందు తన ప్రాణానికే ముప్పు వస్తుందా లేదా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ప్రతి చోట ఒక వ్యవస్థ యొక్క లోపాలను అడ్డుపెట్టుకునో, వ్యవస్థ యొక్క కఠినంగా ఉండే రూల్స్ను అడ్డుపెట్టుకునో, కొన్ని రూల్స్ తలతిక్కగా ఉన్న వాటిని ప్రముఖంగా అటు పెట్టుకోనో ఈ లంచం అనే రాక్షసి సమాజంలో పెరుగుతోంది. ఈ లంచం అనే రాక్షసిని మనుషుల్లో పరివర్తన తెస్తే తగ్గదండి. ఎందుకంటే పరివర్తన స్వార్థానికి అగనిష్టగా ఎప్పుడు పనిచేయదు. పరివర్తన సమాజానికి చెప్పడానికి పనిచేస్తుంది, కానీ సొంతానికి పనిచేయదు. ఎందుకంటే నష్టం వస్తుంది కాబట్టి. మరి ఎటువంటి చోట ఈ పరివర్తన పనిచేస్తుంది, ఈ లంచాన్ని ఎలా రూపుమాపచ్చు అన్న దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. తిరిగి శుక్రవారం నాడు మళ్ళీ కలుపు. ఈ ఉదాహరణకు రాజగోపాలాచారి గారు ఒక 60 సంవత్సరాల క్రితం ఒక మీటింగ్లో చెప్పారండి, ద లీస్ట్ గవర్న్డ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ గవర్న్డ్ సిస్టమ్ అని. రూల్స్ కావాలి, అవి ఎంత మినిమల్గా ఉండాలి అంటే వాటి వల్ల మార్పు సాధ్యం కావాలి, కానీ ప్రతిబంధకంగా అవి మారరాదు అని రాజగోపాలాచారి, డాక్టర్ సి రాజగోపాలాచారి గారి ఉద్దేశం. దానికి చక్కటి ఉదాహరణ మన తెలంగాణ ప్రభుత్వం ఒక నియమాన్ని మార్చింది. అదేమిటి అంటే లేబర్ హాలిడే సిస్టమ్ను కంటిన్యూ చేస్తూ పబ్లిక్ హాలిడేస్ నాడు సండే నాడు వ్యాపారాలు మూసి ఉంచాలి, ఆ రోజు ఎవరైనా దుకాణాలు తెరిస్తే వారు శిక్షించబడతారు అన్నటువంటి చట్టాన్ని మార్పు చేశారు. చాలా సీరియస్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీస్కు కార్మికులకు ప్రతి 6 రోజుల పని దినాలకు 1 రోజు వేతనంతో కూడిన సెలవుని ఇవ్వాలి అనేది చట్టం. అది పబ్లిక్ హాలిడే కానీ వీక్లీ హాలిడే కానీ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు ఎవరు పని షాపు తెరిచి లేబర్ను రమ్మని ఫోర్స్ చేయకూడదు అనడానికి ఆ చట్టాన్ని ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో పెట్టాయి. అయితే సండే నాడు షాప్స్ తెరవకపోతే ప్రభుత్వాలు కూడా ఆ రోజే సెలవిస్తే, ప్రైవేటు ఆఫీసెస్ కూడా ఆ రోజే సెలవిస్తే వారు ఏ పని చేసుకోవాలన్నా ఏ షాప్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు దుకాణాలు కూడా కట్టివేయబడతాయి. చాలా చిన్న సూత్రం ఇది. 70 సంవత్సరాల నుంచి మనం దీన్నే ఫాలో అవుతుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క దెబ్బతో ఆ లేబర్ హాలిడే సిస్టమ్ను తీసేసి మీరు 6 రోజుల్లో 1 రోజు ఖచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందే లేబర్కు. అయితే అది రొటేషన్ బేస్ మీద, ఒకరికి సోమవారం ఒకరి మంగళవారం ఒకరి బుధవారం ఇచ్చుకోండి, మీరు ప్రతిరోజు షాపులు తెరుచుకొని వ్యాపారాలు చేసుకోండి అని చెప్పారు. దాంతో ఏమైంది, ఈ లేబర్ ఇన్స్పెక్టర్లు అదే పనిగా ఆదివారం షాప్ ఎవరు తెరిచాడు, ఎవరిని శిక్షించవచ్చు, ఎక్కడ డబ్బు దండుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోనే తిరిగేవాళ్ళండి గత 60-70 సంవత్సరాలు. దీంతో ఒక్క దెబ్బతో వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అయిపోయారు. ఎవరు ఈ లేబర్ ఇన్స్పెక్టర్లకు ఎక్స్ట్రా ఆదాయం పోయింది, ఎందుకంటే చట్టం లేదు. ఇప్పుడు సమస్య ఎవరికి పట్టదండి, నిన్న ఒక షాప్ కీపర్తో మాట్లాడుతుంటే చెప్పారు లేబర్కి ఏ ప్రాబ్లం జరగలేదండి, ఖచ్చితంగా ఎవడికి వాడు ఒకడు సోమవారం అని ఆఫ్ అని, ఒకడు మంగళవారం ఆఫ్ అని, ఒకడు బుధవారం ఆఫ్ అని తీసుకుంటున్నారు. వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వస్తే కాంపన్సేటరీ కింద ఈరోజు నేను వస్తాను రేపు నువ్వు వెళ్ళు అని వాళ్లే సర్దుకుంటున్నారు, మాకు హెడ్ఏక్ కూడా లేదు. 7 రోజులు వ్యాపారం తెరుస్తున్నాం, 7 రోజులు ఎంప్లాయీస్ వచ్చి ఈ సేల్స్ పీపుల్ కానీ వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు చట్టం లేదు కాబట్టి కరప్షన్ పరంగా కూడా మమ్మల్ని ఎవరు ప్రశ్నించట్లేదు. మమ్మల్ని వచ్చి నువ్వు షాప్ తెరిచావు, నీవు లేబర్ హాలిడే నాడు లేబర్ని పిలిచావు కాబట్టి నువ్వు ఫైన్ కట్టను లేకపోతే నాకు లంచం ఇవ్వను నన్ను ఎవరు అడగట్లేదు, మరి అంతా బాగుంది కదా అంటే, లేదు సార్ సమస్య మాకొచ్చింది ఇప్పుడు, లేబర్ అందరూ వస్తారు కానీ క్యాష్ కౌంటర్లో కూర్చుని నేను మటుకు 7 రోజులు ఆఫీస్కు రావాల్సి వస్తుంది, ఇక్కడ నాకు ఆల్టర్నేటివ్ దొరకట్లేదు, ఇప్పుడు ఇది సమస్య అయింది అని నిన్ను ఒక వ్యాపారి చెప్తున్నాను. సో అలాగా లీస్ట్ గవర్న్డ్ ఈజ్ ద బెస్ట్ గవర్న్డ్ సిస్టమ్ అయినప్పుడు ప్రభుత్వ విధానాల్లో అటువంటి ఆలోచనలకు చోటిస్తే ఈ లంచగొండితనాన్ని మనం కాస్త తగ్గుముఖం పట్టేలా చేసే అవకాశం మనకు దొరుకుతుంది. ఇక ఒక చిన్న సంఘటన తీసుకొని ఇవాళ షో మనం కన్క్లూడ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వారు కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి కొత్త సెక్రటేరియట్ కట్టుకోవడం వారికి తప్పదు. దాన్ని కూడా డబుల్ గుణాంశాలాగా తాత్కాలిక సెక్రటేరియట్ శాసనసభ, శాశ్వత పరిధిలో నిర్మాణాలు రెండు రకాలుగా రెండు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మన తెలంగాణలో కొత్తగా సెక్రటేరియట్ నిర్మాణానికి ముందు ఒక హాస్పిటల్ను డిమాలిష్ చేసి చెస్ట్ హాస్పిటల్ను సెక్రటేరియట్గా మారుద్దాం అనుకున్నారు. ప్రజా వ్యతిరేకత వచ్చింది. దాని తర్వాత ఇంకో చోట ఉన్న చోటనే సెక్రటేరియట్ మారుద్దామన్న ఆలోచనతో వచ్చింది. ఈ ఆఖరుకు 100 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని అక్కడ సెక్రటేరియట్ నిర్మించాలి, సికింద్రాబాద్ స్టేషన్కు దగ్గరలో జిమ్ఖానా గ్రౌండ్స్లో సెక్రటేరియట్ నిర్మించాలన్న ఆలోచన ప్రభుత్వం చేసింది. ఆ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్గా వెళ్ళింది. అసలే రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి అని చెప్పుకునే ప్రభుత్వాలు కొత్త సెక్రటేరియట్ నిర్మించాలన్న ఆలోచన వీరికి ఎందుకు వస్తోంది అన్న ప్రశ్నను పక్కన పెడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా వెళ్తోందండి. దాన్ని చదివి వినిపిస్తాను. నాకైతే పాయింట్ ఉంది దాంట్లో అనిపించింది, మీ స్పందనకు దాన్ని వదిలిపెడతాను. బట్ ఆలోచన విధానం నాకు నచ్చి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బిల్డింగ్ సెక్రటేరియట్ ఆన్ పెరేడ్ గ్రౌండ్స్ ఈజ్ టోటల్లీ అన్ అబ్సర్డ్ ఐడియా. స్టేట్ హ్యాస్ టు కన్స్ట్రక్ట్ న్యూ సెక్రటేరియట్ సమ్వేర్ ఇఫ్ దే వాంట్ టు అలాంగ్ ఔటర్ రింగ్ రోడ్. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్. సిటిజన్స్ ఆర్ సఫకేటింగ్ ఫర్ బేసిక్ అమ్యూనిటీస్. అట్లీస్ట్ 25% ఆఫ్ ఇన్నర్ సిటీ పాపులేషన్ మస్ట్ మూవ్ నియర్ ద ఔటర్ రింగ్ రోడ్ ఏరియా ఆర్ అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎవరీ పాసిబుల్ మెజర్ టువర్డ్స్ దట్ డైరెక్షన్. సమ్ ఆఫ్ ద మెజర్స్ ఐ అంటే దిస్ ఈ బ్రాడ్కాస్టర్ ఎవరైతే ఈ మెసేజ్ పెట్టారో వారు సజెస్ట్ చేస్తున్నారు. ఐ సజెస్ట్ ఆర్ నో న్యూ కన్స్ట్రక్షన్ ఇన్ ఎనీ ఓపెన్ ఏరియా ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ఇన్నర్ సిటీ. ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా నాట్ టు అలవ్ ఎనీ మోర్ న్యూ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఏరియాస్ బికాస్ ఇట్ ఈస్ ఓవర్ క్రౌడెడ్. ఐ జస్టిఫై దాట్. ఐ సపోర్ట్ దట్ రాదర్. ఆల్ ద స్టేట్ అండ్ సెంట్రల్ ఆఫీసెస్ బిల్డింగ్స్ మస్ట్ బి మూవ్డ్ నియర్ ద రింగ్ రోడ్. All graduate and postgraduate institutions must be moved from inner city and no new residential or commercial constructions should be allowed in the city for next 10 years. State secretariat is not for people living in Hyderabad, but it should be convenient for all citizens of the state. Hence, we need secretariat in the outer city rather in the inner city. Because we have all transport facilities to go to that place and we are constructing proudly the metro and 200 and odd kilometer outer ring road is completed. Every leader talk that Hyderabad is going to be world class city. In contrast, these leaders are making it worse than the third class city. With this type of policies, every citizen and NRI must gather momentum and fight to save Hyderabad and its citizens. I invite every citizen of Telangana to comment on this issue. Someone by name Manchi Reddy Janardhan Reddy. It's a good move actually. I sent a message. True, but where to present the opinion? Maybe a website should be opened on this or someone will do that. But let us see. ఈ అన్నిటికంటే అండి ఈ సెక్రటేరియట్ ను కొత్తగా నిర్మించడం అనేది ఒక నిర్మాణ ప్రాజెక్ట్ ను నెత్తికెత్తుకుంటే దానికి ఇంత ఫండ్, ఇంత అప్పు, ఇంత డబ్బు, ఇంత కాంట్రాక్టర్లు, ఇన్ ద గోల్మాల్. జరగడం తప్ప దాంట్లో ఈ సెక్రటేరియట్ నిర్మాణం ఇప్పుడు ప్రభుత్వాలు పెట్టుకున్నా ఇది నెక్స్ట్ 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేది కాదు. ఖచ్చితంగా తిరిగి దానికోసం మళ్ళీ ప్రభుత్వాలు రావడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే నా ఆలోచనలో ఈ ప్రభుత్వాలన్నిటికీ కూడా ఎలాగైతే మనం కార్ లోన్ తీసుకోవడానికి వెళ్ళినా హౌసింగ్ లోన్ తీసుకోవడానికి వెళ్ళినా గవర్నమెంట్ ఉద్యోగి అయితే 58 సంవత్సరాలకు రిటైర్ అవుతాడంటే 20 సంవత్సరాలకు కానీ 58 సంవత్సరాల వయసు ఎప్పుడు వస్తుందో అంతవరకు కానీ ఈ రెండిట్లో ఏది తక్కువైతే దానికే మనకు లోన్ ఇస్తాడండి. 30 ఏళ్ళ వ్యక్తి వెళ్ళి నాకు హౌసింగ్ లోన్ కావాలి నేను గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను అంటే నువ్వు 58కో 60కో రిటైర్ అవుతావు కాబట్టి నీకు 28 సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఉంది కానీ నేను 20 సంవత్సరాలకే లోన్ ఇస్తాను. అదే 50 సంవత్సరాల వ్యక్తి వెళ్ళి నేను ఇంకో 8 ఏళ్ళలో రిటైర్ అవుతానండి నాకు 20 ఏళ్లకు లోన్ ఇవ్వండి అంటే ఇవ్వరండి. పెన్షన్ ఈజ్ నాట్ సెక్యూరిటీ ఫర్ లోన్. నీకు 8 ఏళ్లకే లోన్ ఇవ్వగలనని చెప్తుంది ఇప్పుడు బ్యాంకు. అలా ఈ ప్రభుత్వాలకు నీవు వచ్చింది 5 ఏళ్లకు నీవు ఉన్నదాన్ని ఎలా పరిపాలించాలో ఆలోచించు. ఈ 5 ఏళ్లకు మించి మమ్మల్ని అప్పుల్లో నెట్టకుండా ఉండు అన్నటువంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఇవాళ ఉన్నదేమో అని నా అభిప్రాయం. ఎనీహౌ విత్ ఆల్ దీస్ థాట్స్ వీ విల్ వెయిట్ ఫర్ ఫ్రైడే ఫర్ న్యూ అండ్ నెక్స్ట్ డిస్కషన్. విల్ జాయిన్ బ్యాక్ ఆన్ 26th May 2017 అట్ 9:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైమ్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు దిస్ షో మన దేశం మన రాజ్యం ఫ్రమ్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. జై హింద్.
ఇంతవరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం May 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.